ब्रह्म ओम श्रीम श्री भगवान व्यास भट्टारकाय नमः। ఈరోజు షోడశాధ్యాయం దైవాసుర సంపద విభాగ యోగం 16వ అధ్యాయం అది చెప్పుకున్నాం. దీంట్లో ఏంటంటే పరమాత్మ ఈ సృష్టిలోన దైవీ సంపద గల వాళ్ళు ఎవరు, అసుర సంపద గల ఎవరు, ఆ గుణాలను మనం నిత్య వ్యవహారాలు చూస్తుంటాం కదా, అది చూస్తుంటే తెలిసిపోతుంది ఎవరు దైవ సంపద గలవారు ఎవరు అసుర సంపద గలవారు అనేది తెలిసిపోతుంది. ఏమి ఇందులో ఏంటంటే దైవ సంపద గలవారు ఎవరో ముందు చెప్తున్నారు. అదేంటంటే అభయం సప్త సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం తమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవం అని చెప్తున్నారు. అంటే ఏంటంటే అభయం, భయం లేకుండా ఉండడం, ఇవి దైవీ సంపద గల వాళ్ళ లక్షణాలు. ఇది ఏమి అభయం, ఏది వచ్చినా సరే భయం, దైవం మీద ఆధారపడి ఉంటారు కనుక అభయం సప్త సంశుద్ధి, సప్తగుణ సంపదతో కూడుకున్న వాళ్ళు భయం రహితులు. జ్ఞాన యోగ వ్యవస్థితి అంటే భగవంతుని గురించి తెలుసుకునే జ్ఞానంతో ఉండేవాళ్ళు. మళ్ళీ యోగం అంటే అనుభవం ద్వారా, యోగం ద్వారా అనుభవంలోకి వచ్చేవాళ్ళు కూడా. ఏమి అంటే యోగ జ్ఞానం రెండు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఏమి దానం దమశ్చ యజ్ఞశ్చ, దానం చేస్తారు, మరి ఇంద్రియ నిగ్రహంతో ఉంటారు. దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. తర్వాత యజ్ఞశ్చ, యజ్ఞశ్చ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే యజ్ఞాలు 9 రకాలు ఉన్నాయి. సో ఒక మనం చేసే అగ్నిహోత్ర యజ్ఞం అనే కాదు, జ్ఞానయజ్ఞం కావచ్చు, ద్రవ్యయజ్ఞం కావచ్చు, స్వాధ్యాయ యజ్ఞం. ఇప్పుడు ఇది కూడా ఒక యజ్ఞమే, మనం భగవంతుడి గురించి చదువుకోవడం కూడా ఇది స్వాధ్యాయ యజ్ఞం అంటారు. అందుకే చెప్తున్నా స్వాధ్యాయ స్తప ఆర్జవం, భగవంతుడి గురించి చదవడం కూడా ఒక యజ్ఞమే. సో స్వాధ్యాయం తప అంటే తపస్సు చేయడం, ఆర్జం అంటే నిష్కపటత్వంతో ఉండడం, విదుస్వభావం అంటే ముక్కుసూటుగా ఉండడం. ఈ విధంగా ఉండేవి ఒకటి. మళ్ళీ అహింస సత్యమక్రోధు త్యాగశాంతి రపైషిణం, అహింస సత్యం అక్రోధు త్యాగ శాంతి అపైసను దయాభూతేష్ అలోలప్తం మార్దం హిరీరచాపలం. ఏమి శౌర్యం తేజం ధృతి క్షమ శుచి అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవి నభజాతస్సు పాండవ అని చెప్పారు. ఈ 3 శ్లోకాల్లో ఏంటంటే అహింస సత్యం పలకడం, అక్రోధం క్రోధంతో లేకుండా ఉండడం, తర్వాత త్యాగము శాంతి త్యాగబుద్ధితో ఉండడం, క్షమా శాంతితో ఉండడం. నేను అపైసనం మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాను, అపైసనం అంటే చాడీని చెప్పకుండా ఉండడం, ఇతరుల మీద చాడీని చెప్పకుండా ఉండడం, అదొకటి. దయాభూతేషు అలోలత్వం, దయాభూతేషు అంటే జీవుడి ఎంత దయ, అలోలత్వం అంటే ఊగిసలాడకుండా, అన్నింటికీ పెద్దానికి కూడా ఊరికి ఊగిసలాడుతూ ఉండడం. అలోలం అంటే లోలత్వం అంటే కదలడం, అలోలత్వం అంటే చెంచినతో ఉండడం, కదలకుండా ఉండడం. లోలత్వం అంటే కదలడం, అలోలత్వం అంటే కదలకుండా ఉండడం, అంటే ఒక దేని ఎందుకు ఒక స్థిర నిర్ణయంతో ఉండడం. మార్దం అంటే మృదు స్వభావం, అంటే మనిషి కఠినంలో కొంతమంది ఏంటంటే చూడగానే మాటలో కానీ ప్రవర్తనలో కానీ దాంట్లో కఠినంగా కనపడతారు. ఆ కఠినం ఉందంటే రాష్ట్రత్వం నుంచి ఉన్నదని లెక్కే, ఆ సౌమ్యత్వం ఉంటుంది. హ్రీ అచాపలం, హ్రీ అంటే సిగ్గు, సిగ్గుపడటం అంటే ఏంటి, కొన్ని పనులు చేయడానికి ఇష్టపడటం, అంటే దూకుడుగా వెళ్ళిపోయి ఏదో చేస్తారు కొన్ని, అంటే చేయరాని పనులు చేయటానికి సిగ్గుపడతారు. సో హ్రీ అచాపలం మన చంచలత్వం లేకుండా ఉండడం. ఏమి శౌర్యం తేజ క్షమ శుచి శుచితో ఉండడం, అద్రోహం ఇతరులకు ద్రోహం తలపండగా ఉండడం, నా అతిమానితం అంటే ఏంటంటే అహంకారం లేకుండా ఉండడం. ఏమి ఇవన్నీ కూడా దైవీ సంపద లక్షణాలు, అంటే సొసైటీ సంఘంలోన ఈ లక్షణాలు ఎవరికి ఉంటాయో వీళ్ళందరూ కూడా దైవీ సంపద కావాలి. ఈ దైవీ సంపదలు అతి ప్రధానమైనటువంటి జ్ఞానయోగ వ్యవస్థితి అంటే భగవత్ సంబంధిత జ్ఞానము, దాన్ని తెలుసుకోవటానికి కావాల్సిన యోగము, ఈ రెండు ప్రధానం. ఈ రెండు ఎప్పుడైతే ఉన్నాయో మిగతా గుణాలన్నీ ఆటోమేటిక్గా అవి వస్తాయి. ఏమి మరి అసుర సంపద వాళ్ళ గురించి ఇంకా వరుస అంతా చెప్పుకొస్తారు. అసుర సంపద వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారు ఏమని, దంభో దర్పాతిమానస్య క్రోధ పౌరుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపద మాసురీమన్నారు. వాళ్ళకి దంభం అంటే గర్వం, దర్పం అంటే ఈ రెండు ఏంటంటే అదే గర్వము, తర్వాత తనకు తాను గొప్పగా చెప్పుకోవటం ఇలాంటివన్నీ. అతిమానస్య అభిమానం, ఇది కూడా అహంకారం. ఇవన్నీ కూడా ఏంటంటే ఇలా ఉండి క్రోధం, పెద్ద దాంట్లో కూడా కోపంతురం. తర్వాత పౌరుష్యం ఏమి, పౌరుష్యం అంటే అర్థం ఏంటి, కఠినత్వం, పౌరుషత్వం అంతా చూసారా. అంటే మనిషిలో ఏంటంటే ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయి. ఇవన్నీ దంభము, దర్పము, క్రోధము, అభిమానము, కఠినత్వము, ఇవన్నీ ఈ లక్షణాలతో ఉండేవాళ్ళు ఏంటంటే అజ్ఞానం చాభిజాత, ఇవన్నీ అజ్ఞానం వల్ల పుట్టింది. ఇవన్నీ వాళ్ళకు ఉండే అజ్ఞానం వల్ల పుట్టినవి కనుక అటువంటి వారు ఓ అర్ధ ఇది అసురు సంపద అని తెలుసుకోమన్నారు అని చెప్పుతూ మళ్ళీ ఏం చెప్తున్నారు, దైవీ సంపద్ విమోక్షాయ నిబద్ధాయ ఆసురీమత మా శుచః సంపదం దైవీం అభిజాతోసి పాండవ అని. దైవీ సంపద ఎవరైతే ఉందో, ముందు చెప్పిన లక్షణాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు మోక్షానికి అర్హ అధికారులు. వాళ్ళు దైవీ సంపదతో ఉండేవాళ్ళు మోక్షానికి అధికారులు. నిబద్ధాయ ఆసురీమత, ఇప్పుడు తర్వాత చెప్పిన వాళ్ళందరూ ఏంటంటే ఈ బయట కర్మలు చేస్తూ ప్రకృతి దృష్టిలో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా బంధింపబడిన వాళ్ళు. వాళ్ళ జన్మ పరంపర ఎత్తడానికి ఉండేవాళ్ళు. మాసు సంపదం దైవి అభిజోతోసి పాండవ, ఓ అర్జున నువ్వు మాత్రం బాధపడద్దు, ఏమి నువ్వు మాత్రం దైవ సంపదలను పుట్టావని చెప్తున్నారు. నువ్వు దైవ సంపదలను పుట్టావు కాబట్టి నువ్వు మోక్షానికి అధికారు, నేను చెప్పిన జ్ఞానాన్ని వినడానికి నువ్వు అధికారిస్తుమా, నువ్వు మాత్రం బాధపడవలసింది లేదు అని చెప్తూ, మరి ఈ దైవ సంపద వాళ్ళు ఎక్కడుంటారు, రాక్షస సంపద వాళ్ళు వీళ్ళు ఎక్కడుంటారు, అందరూ కూడా పరమేశ్వర సృష్టిలోని వాళ్ళే. దౌ భూత స్వర్గో లోకేస్మిన్ దైవాసుర ఏవచ దైవో విస్తరస ప్రోక్త ఆసురం పార్థమేశ్వరును. దైవ సంపద గురించి ఇదివరకు నేను చెప్తాను అన్నీ. ఈ సృష్టిలో రెండు రకాలు ఉన్నాయి, భూత స్వర్గో దైవాసుర ఏవచ, దైవ సంపద అసుర సంపద రెండు ఉన్నాయి. ఏమి ఈ దైవీ సంపద గురించి నేను ఇదివరకు చెప్తాను, అసుర సంపద గురించి చెప్తాను విను. ఏమి వీళ్ళు ఎటువంటి వాళ్ళు, మీరు ఆ గుణాలు బట్టి ఈ ప్రపంచంలో మనుషులందరూ చెప్పవచ్చు అని చెప్తున్నారన్నమాట. ప్రవృత్తించ నివృత్తించ జనా నవిదురాసుర నశౌచం నాపిచాచారో నసత్యం తేషు విద్యతే. ప్రవృత్తించ నివృత్తించ అంటే ప్రవృత్తి అంటే ఈ బాహ్య కర్మలు చేస్తూ ఆ కర్మఫలం అనుభవించి మళ్ళీ స్వర్గలోకంలోకి వెళ్ళడం, అది అయిపోయిన తర్వాత మళ్ళీ పుట్టడం, లేదంటే నరకలోకంలోకి వెళ్ళడం, ఇలాగ కర్మఫలాలను అనుభవించి జన్మలెత్తడం కోసమే చేసేవన్నీ కూడా ప్రవృత్తి. నివృత్తి అంటే కేవలం జ్ఞాన మార్గం, భగవంతుడు గురించి ఎలా తెలుసుకుంటాం, ఎక్కడుంటాడు, ఏ మార్గం ఆచరించాలి అని ఆచరిస్తూ ఉండేవాళ్ళందరూ దైవీ సంపదకి వాళ్ళు. ఇది నివృత్తి మార్గం. నిబద్ధాయ ఆసురీమత అయితే వీడేంటంటే జనాన నవిదురాసుర, అసురు సంపద వాళ్ళు ఏది ప్రవృత్తి ఏది నివృత్తో తెలియదు చేరు. ఒక ఉదాహరణకి ఏదో పెద్ద యజ్ఞం తలపెట్టారనుకోండి, అది దేవుడు భక్తి అని బయట చెప్తారు, కానీ వాళ్ళ దర్పం దర్భం అవన్నీ చూపించి లక్షలు కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ తాలూకా ఆ గుణాలని వ్యక్తం చేసుకుంటారే తప్ప దైవం ఎందుకు భక్తితో కాదు. సో అదంతా నివృత్తి అనుకుంటారు వాళ్ళ దృష్టిలో, కానీ అదంతా ప్రవృత్తే. ఏమి నశౌచ్యం నాపిక ఆచారం, శుచి ఆచారం రెండు ఉండవంట. సత్యం నసత్యం అంటే వాళ్ళు సత్యం పలకరు, అన్ని అబద్ధాలు ఆడుతుంటారు, శుచితో ఉండరు. మరి శౌచం ఇంద్రియ నిగ్రహం అంటే అసలు శుచి అంటే మామూలుగా బాహ్య శౌచం, అంత శౌచం, అంత శౌచం అనేది ఇంద్రియ నిగ్రహం, బాహ్య శౌచం అనేది మామూలు శరీరం గురించి దంతాను. ఆచారం కూడాను, ఆచారం అంటే ఏంటి, ఆచారం అంటే వ్యాచార ప్రథమో వేదం, ధర్మాలతో ఆచరించాలి. అంటే ధర్మాలు యుద్ధానికి కూడా కొన్ని ధర్మాలు ఉంటాయి మొదట్లోన, తర్వాత ధర్మాలు విడిచిపెట్టాలి కదా. మొదటి ధర్మాలు వర్ణాశ్రమ ధర్మాలు, బ్రాహ్మణ క్షత్రియ వైశూద్రులు ఈ నాలుగు వర్ణాల్లోన, ఏ వర్ణంలో ఉంటే ఆ వర్ణాశ్రమాలు వర్ణ ధర్మాలు, అలాగే బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమం ఈ ఆశ్రమ ధర్మాలు, ఇవన్నీ ఆచారంతో కూడుకున్నది యుద్ధానికి కూడా. అందులో దైవం గురించి మాట్లాడాలంటే శుచి ఆచారం రెండు చాలా అవసరం, మరి సత్యం కూడా పలకాలి. సో ఇవేవి ఉండవు ఎవరి దగ్గర, ఈ అసురు ప్రకృతి దగ్గర. ఇంకా అదే కాకుండా ఇంకా మీదకి వెళ్ళిపోతారు వాళ్ళు, అసత్యం అప్రతిష్టం తే జగదాహురణీశ్వరం అపరస్పర సంభూత కిమ్ అన్యత్ కామహైతకం అన్నారు. అంటేంటి, ఈ కనిపించే జగత్తుకి ఒక ప్రభు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు అని కదా అందరూ అంటారు. వాళ్ళేంటంటారంటే అసత్యం, ఈశ్వరుడు అనేవాడు లేడు అసలు. ఈ కనిపించే దానికి ఈశ్వరుడు ఉండడం ఏంటి, అదంతా తప్పు. ఎందుకంటే మనం ఎదుట చూస్తున్నాం ప్రతి జీవి కూడా ఏంటంటే స్త్రీ పురుషుల కలయిక వల్లే పుడుతుంది. ఒక మనిషి కానీ, ఒక పక్షి కానీ, ఒక పశువు కానీ, ఒక కీటకం కానీ, లేకపోతే ఈ ఈ మొక్కలు కానీ ఏమైనా సరే స్త్రీ పురుష బీజాలు కలయిక వల్లే పుడుతున్నాయి. కాబట్టి ఈ కనిపించే జగత్ అంతా స్త్రీ పురుషుల సంయోగం వల్లే కలుగుతుంది. ఏమి అందువల్ల ఈశ్వరుడు ఉన్నాడు అన్నది అసత్యం, ఆయన లేడు అని ఈ విధంగా వాళ్ళు వాదిస్తుంటారు. ఎవరు, అసురు ప్రకృతి వాళ్ళు. అందుకనే ప్రతి వాళ్ళు ఏంటంటారు, ఎవడ చెప్పాడని అనుకుంటారు చూసారా. సో ఆ రకముగా ఉంటారు అసురు ప్రకృతి వాళ్ళు, ఈశ్వరుడు లేడనే వాదన చేస్తుంటారు. ఏమి ఏతాన్ దృష్టి అవస్థభ్య నష్టాను అల్పబుద్ధయ ప్రభవత్యుగ్రకర్మాన క్షయాయ జగతే అహితా అని చెప్తున్నారు. ఇటువంటి దృష్టితోన ఈ భౌతిక దృష్టితో ఉండేవాళ్ళు ఏంటంటే ఏమి దృష్టి అవస్థభ్య ఏమి నష్టాను అల్పబుద్ధయ తెలివి తక్కువ ఉండి జ్ఞాన నష్టంతో కూడుకుని ప్రవర్తించి ప్రభవత్ ఉగ్రకర్మ అని ఉగ్రకర్మలు వాళ్ళు చేసే పనులన్నీ చాలా ఉద్రేకపూరితమైన ఉంటాయి. అంతా కూడా ఎలాంటంటే క్షయాయ జగతే అహిత, జగత ఈ ప్రపంచానికి హితము కానిది, ఇష్టపడనిది, తర్వాత జన నష్టం, హింస హింసాత్వంతో కూడిదంటే నష్టం కోసమే చేస్తుంటారు. వాళ్ళు ఏ పని చేసినా సరే ఏం ఆలోచించరు. ఎవరు, అసురు ప్రకృతి వాళ్ళు. వాళ్ళు ఏ పని చేసినా ఉగ్రకర్మలు, దీనికన్నా ధనం ఖర్చు పెట్టి ఏమైనా చేస్తారు కానీ వాళ్ళు అందులోని సౌమ్యత్వం శాంతం ఏమీ కనపడవు. ఏమిటి, అంతేకాకుండా వాళ్ళు ఏంటంటే ఏం చేస్తారంటే కామమాశ్రిత్య దుష్పూరం దంభైన విరి దంభము మాన మదాన్విత మోసాద్ గ్రహీత అసద్గ్రాహాన్ పతంతే అశుచి వ్రతవు అని చెప్తున్నారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే కామం ఆశ్రించే వాళ్ళకి కోరికలు ఉంటాయి. ఆ కోరికల్ని ఆశ్రయించుకుని అంటే దాని మన హృదయాల్లో పెట్టుకుని దుష్పూరం అవి కూడా ఎలాంటివి, అవి నెరవేరుతుంటే ఇంకా పెరిగిపోతుంటాయి. కాబట్టి పూరింపనన్ని కోరికలు ఉంటాయంటే వాళ్ళలోన, ఇవి అది ఉంటే ఇంకా అది అది అలా వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఏంటంటే దంభమాన మదాన్విత ఈ కోరికలతో పాటు ఏంటంటే అభిమానము, అహంకారము, గర్వం అన్నీ పెరిగిపోతుంటాయి వీళ్ళను. ఏమి మోహాద్గృహిత్వ అసద్గ్రాహాన్ అంటే ఏంటంటే మొండి పట్టుదలతోన మోహం కలిగి సత్యాన్ని తెలుసుకోలేక ఏమి అసత్యమైన దాన్నే పట్టుకుని పతంతే నరకే నరక వ్రత అన్నారు. అంటే ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఈ నరకంలో పడిపోతున్నారు, ఇలా పడిపోతుంటారు. అన్ని మొండి పట్టుదలతో ఉంటారు, ఏదైనా సాధించాలనుకుంటారు, అది కూడా యథార్థమైనది కాదు, సంఘానికి ప్రపంచానికి ఉపకారమైనది కాదు, నష్టాన్ని కలుగు చేసే పనులు చేసి పట్టుదలతో జీవితం అంతా చేస్తుంటారు. అవి చేయడమే కాకుండా వాళ్ళు ఎటువంటి పట్టుదలంటే చింతాం అపరిమేయంచ ప్రళయాంతాం ఉపాశ్రితాః కామభోగోక పరమ ఏతావతి నిశ్చితాయిహ అని అన్నారు. అంటే ఏంటంటే చింతాం అపరిమేయంచ అంతులేని చింతలతో ఉంటారు. ఎంతవరకు ఉంటారట, జీవితాంతం ఉంటారు. ప్రళయాంతాం ఉపాశ్రిత అంటే చచ్చిపోయేంత వరకు కోరికలతోనే ఉంటారు, అది సాధించాలి ఇది సాధించాలని. ఏమి కామభోగోపరమ వాళ్ళ ఉద్దేశం ఏంటి, పుట్టింది దేనికి, ఈ ఇంద్రియాలతో అనిపించాలి, తినవలసింది తినేయడం, చూడవలసింది చూసేయడం, అనిపించవలసింది అనిపించేయాలి, ఇలాంటివన్నీ జీవితంతో దేనికి మనం పుట్టాం. ఎవరినైనా కొంతమంది అడిగితే ఆ నాన్ వెజ్ అని మానేయాలంటే మరి నాన్ వెజ్ మానేసి మరి పుట్టేందుకు అని అంటారు. సో వాళ్ళ వాళ్ళ అసూరూపంగా వెంటనే చెప్తుంది అది, ఏత చెప్తున్న కామభోగోపరమ ఏతావత్ ఈ అంతా దానికోసమే పుట్టాం మనం, అందువల్ల కనిపించాలి అనే నిశ్చయించుకుని జీవితాంతం కూడా కోరికలతోనే ఉంటారట. కోరికలతో ఉండడమే కాకుండా ఆశాపాస శతైర్బద్ధ ధనమాన మదాన్విత ఏమి ఏహంతే కామభోగార్థం అన్యాయార్థ అన్యాయాన్ అర్థ సంచయా అని అన్నారు. అంటే ఏంటి, ఈ తన హృదయంలో ఉండే కోరికలు నెరవేర్చుకోవడం కోసమని వేల కొద్ది వందల కొద్ది అనేక కోరికలు లోపల ఉంచుకొని డబ్బు బాగా ఉంచి సంపాదిస్తే వీటిని తీర్చుకోవచ్చని ఆ ధన సంపాదన మొదలు పెడతారు. ఎలా సంపాదన మొదలు పెడతారట, అన్యాయాన్ అర్ధ సంచయాన్ అక్రమ ధనార్జన మొదలు పెడతారట. అంటే ఏంటి, ఒక ప్రక్కన అక్రమ ధనార్జన మొదలు పెడతారు, ఇటు కోరికలు పెంచుకుంటుంటారు, ఈ కోరికలు పెంచుకున్నా సరే తీరవు కాబట్టి ధనం ఇంకా కావాలనుకుంటారు. ఇలాగేంటంటే కోరికలు పెరిగిపోతుంటాయి, ఇక్కడ అవత అక్రమ ధనార్థములు పెరుగుతుంటాయి. ఈ విధంగా ఏంటంటే ఏది పూర్తిగా నిండదు, ఈ ధనము చాలదు, కోరికలు నిండవు, ఇలా పెంచుకుంటారు. పెంచుకోవడమే కాకుండా ఒక దగ్గరికి ఒక స్థితికి వెళ్ళిపోయేంటంటే ఏది మనం ఏంటంటే యద మధ్య మయాలబ్ధం యద ప్రాప్తసే మనోరథం యద మధ్య మయాలబ్ధం. అంటే ఏంటంటే ఈ వేళ ఈ నేను ఇంత సంపాదించాను, నేను నా కనుకొని సాధిస్తాను, నాకేంటి లోటు, నాకు ఇంత డబ్బు ఉంది, నేను ఏదైనా చాలా సాధించగలను అని విర్రవీగుతుంటాట. యద మధ్య మయాలబ్ధం ఇదమస్తీదమసి భవిష్యత్తు పునర్ధనం అన్నారు. మళ్ళీ ఏమనుకుంటాడు, నాకు ఇవి ఇది ఉంది, నేను భవిష్యత్తులో కూడా ఇంత డబ్బు సంపాదిస్తాను, నాకేంటి లెక్క, నేను ప్లాన్ వేసుకుంటానని. చూసారా, సో ఇవన్నీ డబ్బు సంపాదించడమే కాకుండా ఇంకా సంపాదిస్తాను, నాకేంటి లోపని లోటు, నా మనసులో నెరవేర్చుకోగలను, భవిష్యత్తు ఇంకా సంపాదిస్తాను అనుకుంటాట. ఎవరు, అసురు సంపద గలవారు. మళ్ళీ ఏమనుకుంటాట, అసౌ మయా హతశత్రు హనిర్షే చాపరానపి ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ అని అన్నారు. ఆ ఏమనుకుంటాడంట, అసౌ మయా హతశత్రు ఈవేళ ఈ శత్రు నా చేత చంపబడ్డాడు, నేను నాకు ఎదురొచ్చిన వాడు ఉంటాడేంటి, వాడు నేను కథం చేశాను, ఇంకా భవిష్యత్తులో చాలా మంది నాకు అడ్డొచ్చిన వాడిని లేపేస్తాను నేను అంటాడు. ఏంటి, హనిష్యే చాపరానపి ఇంకా కొంతమంది లేపేస్తాను నేను, ఈశ్వరోహం ఇది అందరికంటే ఈ చుట్టుప్రక్కల కానీ మొత్తం ఈ సృష్టికే నేను ఈశ్వరుని గొప్పవాడిని ప్రభువుని నేను. ఏమి, అహంభోగి నాకున్న భోగాలు ఇంకెవరికున్నాయి. ఏమి, సిద్ధోహం నేను ఏదనుకుంటే నాకు సిద్ధి కలుగుతుంది, అంటే నాకు సాధ్యం అవుతాయి, నేను బలవాన్, నాకంటే బలవంతుడు ఎవడు లేడు, నాకంటే సుఖం ఎవడు లేడు అని ఇలా విర్రవీగుతుంటాడు మొత్తం అంతా. ఇదంతా మనం ప్రపంచం అంతా చూస్తూనే ఉన్నాం కదా, రాక్షస ప్రభుత్వం అంటే ఏ కొమ్ములు ఉండక్కర్లేదు, ఈ గుణాలు ఉండే వాళ్ళందరూ కూడా రాక్షస ప్రభుత్వలే. మళ్ళీ ఇంకేం చెప్తారు, అడ్యోపి జనవానస్మి. ఏమి అడ్యోపి జనవానస్మి అంటే ఏంటంటే, నాకు ధనాఢ్యుణ్ణి, నాకు డబ్బు కావాల్సినంత కోట్లు నాకేంటారని అనుకుంటా. మరి జనవానస్మి, నాకు ఎక్కువ కులం ఉంది, నేను పెద్ద కులంలో పుట్టాను, నా కుటుంబం పెద్దది, నా వెనక చాలా మంది ఉన్నారు, ఇలా అనుకుంటాట. ఏమి, కోన్యోస్తి సదుసోమయ, నాకంటే నాకు సమానంగా ఇంకెవడైనా ఉంటాడా ఇంకా ఈ సృష్టిలోనే ప్రపంచంలోనే. ఏమి, నాకు డబ్బు ఉన్నది, నాకు మంది మార్బలం అందరూ ఉన్నారు, నాకు సమానమైన ఇంకెవడు ఉన్నాడా, లేడు. యక్షే దాస్యామి మోదిష్యే, నేను ఏదైనా పనులు చేశానో క్రియలు చేశానంటే దానికి కావాల్సిన డబ్బు ఇస్తాను. ఏమి, వాటితో అనుభవిస్తాను, నాకు తిరుగులేదు. మోదిష్యే ఇచ్చి అజ్ఞాన మోహితాహ అని అన్నారు. ఈ విధంగా అజ్ఞానం చేత మోహింపబడి ఈ రాక్షస ప్రభుత్వాలు ఇలా ప్రవర్తిస్తుంటారట. ఈ ప్రవర్తించడమే కాకుండా మళ్ళీ ఏమంటారు, అనేక చిత్త విభ్రాంతాహ, అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతాహ. ఏమి, ప్రసక్తే కామభోగేషు పతంతే నరకే అశుచౌ అని అన్నారు. చూసారా, అంటే ఏంటంటే ఈ తన హృదయంలో ఉండే కోరికల్ని నెరవేర్చడానికి కోసమని మోహజాలంతోనూ అనేక చింతలతో కూడి భ్రాంతిలో పడిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అశుచి నరకంలో పడిపోతుంటారంటే, తప్పుడు పనులన్నీ చేసి డబ్బు ఎలా వస్తుందో ఎలా పోతుందో ఏమిటి తెలియకుండా చాలా అహంకారంతోనూ ఈ నరక కోపంలోకి వెళ్ళిపోవడానికి ఆ విధంగా వాళ్ళు చేసిన కర్మలు అలగుంటాయంట. ఆత్మ సంభావిత స్తబ్ధ ధన మాన మదాన్విత యజంతే నామమాత్ర నామయజ్ఞైస్తే దంభేన అవిధిపూర్వకం అని అన్నారు. వాళ్ళేంటంటే ఆత్మభావిత స్తబ్ధ మొండివాళ్ళుగా ఉంటారు. స్తబ్దులు అంటే ఏంటంటే మొండివాళ్ళు, ఎలాగా నేనే గొప్పవాడిననే భావించుకుని నాకంటే ఎవరు ఎక్కువ లేరు అని అనుకుని ధనమా మదం గర్వంతోన వాళ్ళు ఏదైనా ఒక పని చెప్పి తలపెట్టనుకో, ఒక యజ్ఞం కానీ యాగం కానీ లేకపోతే పూజ కానీ ఏం చేశారనుకో, అది బయటకు చేసినట్టే కనబడతారు కానీ వాళ్ళు నా మాత్రమే చేస్తారట. చూసుకోండి, విధి పూర్వకం ఉండదు, గర్వం ఉంటుంది కానీ అందరూ విధి పూర్వకం ఉండదు, మనసు ఉండదు, డబ్బు ఖర్చు పెడతారు, అన్ని చేస్తారు, కానీ చేసేది మాత్రం నా మాత్రంగానే ఉంటుందట. అందులో అహంకారం కనబడుతుంది కానీ వాళ్ళ మనసు ఎక్కడా కనబడదు. చేసేవన్నీ మంచి బయట అట్టహాసం, మళ్ళీ అందరికి తెలియాలి నేను వీడు బాగా చేస్తున్నాడని, కానీ లోపల చేసేది మాత్రం నా మాత్రం యజ్ఞిస్తే మళ్ళీ ఏం చేస్తారు? అహంకారం బలం దర్పం కామ క్రోజంచ సంసృతాహ మమాత్మ పరదేహేషు ప్రదుష్యంతే యో అభ్యసూయక అన్నారు. ఇక్కడ అసలు వాళ్ళ శటకోపం వస్తుంది. ఏమిటివి? అహంకారం పెరిగిపోయింది, బలం ఉన్నది, దర్పం గర్వం అన్నీ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, అన్ని హృదయంలో పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారంటే అసలు విషయం చెప్తున్నారు. మమాత్మ పరదేహేషు అంటే తన శరీరంలో ఉండే పరమాత్మని, ఇతర శరీరంలో ఉండే పరమాత్మని దూషిస్తారట. అంటే దేవుడు ఉన్నాడని ఒప్పుకోరు, ఒప్పుకోకపోవడంతో ఎదురుగా అందులో దైవం ఉందనుకో, దైవాన్ని చూడరు, ఈ వ్యక్తిని చూస్తారు. వాళ్ళ దగ్గర ఈ వ్యక్తిని దూషించారంటే ఏంటి? ఆ పరమాత్మను దూషించినట్టే. తనను తాను తను గొప్పవాడు అనుకుంటు, తనలో పరమాత్మ ఉన్నాడంటే తనలో గొప్పగా అనుకోడు. పరమాత్మ ఉన్నాడంటే అందులో ఉన్నాడనుకుని తను తగ్గించుకుంటాడు. అందువల్ల ఏంటంటే తనను ఎక్కువగా ఊహించుకున్నాడంటే తనలో ఉండే పరమాత్మను దూషించినట్టే. అవతల వాళ్ళలో పరమాత్మ లేడని గ్రహించాడంటే అవతల వాళ్ళని ఆయన కూడా దూషించినట్టే. అదే కాకుండా అసలు దేవుడు లేడనే వాదన చేస్తుంటారు కాబట్టి ప్రదుష్యంతేయో అభ్యసూయక అంటే ఏంటి? ఆ పరమాత్మ ఇందు అసూయ కలిగి తన యందు ఇతరుల యందు అందరూ కూడా దేవుడిని తిరస్కరిస్తూ దూషిస్తుంటారట. అంటే ఎందుకు దూషణ అంత అర్థం ఏంటి? ఆ దైవాన్ని మర్చిపోయి ఈ శరీరమే నేనే భావంతో ఉండి దంభం దర్పం అన్నీ ఉంటాయి కదా, సో ఇంకెవరు లేరు, నేను ఒక్కడనే, అంటే ఇంకెవరున్నారు? ఎదుటి వ్యక్తులు ఇంకెవరున్నాడు? ఎవరు లేరు. ఎదుటి వ్యక్తి వాడు ఒక శత్రువు, వాడు ఒక తెలివి తక్కువవాడు, వాడు చాలా అధముడు, నేనే గొప్ప అని ఊహించుకున్నాడు కదా. అందువల్ల దైవం మరి కనబడదు. ఏం తాన్యహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ అన్నారు. అదేంటంటే తాన్యహత ద్విషత తాన్యహం ద్విషత, ఈ పరమాత్మని ఇతరులోన తనలో ఉండే ద్వేషించే వాడిని ఏం చేస్తారంటే ఏమి తాన్యహం ద్విషత, ఇలాగ ఎవరైతే ద్వేషిస్తారు క్రూరాన్ క్రూరులైన వాళ్ళని, సంసారేషు నరాధమాన్ ఈ సంసారంలో ఉండే ఈ నరాధములు ఏం చేస్తారంట? క్షిపామజస్రమ శుభానాం ఆశ్రయేషు. అసలు అక్కడ చెప్పారు ఒక శటకోపం ఏంటంటే క్షిపామి అజస్రం. అజస్రం అంటే ఇటువంటి గుణాలు ఉండే వాళ్ళని మళ్ళీ బయటికి రానియకుండా ఎప్పుడు చిరకాలం శాశ్వత కాలం చాలా కాలం ఏంటంటే అశుభము అయిన అసురయోనులు పడేస్తారట. అశుభమైన అసురయోనులు పడేస్తారట ఎల్లప్పుడు. క్షిపామి నేను వెంటనే అలాంటి గుణాలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాళ్ళు వెంటనే అసురయోనులు పడేస్తాను చాలా కాలం ఉండిపోయేటట్టుగా. మరి తెలియదు, వీళ్ళు మర్చిపోయారు కదా దైవాన్ని, ఎప్పుడు మర్చిపోయారు, ఇంకా ప్రకృతికి వచ్చి అయిపోయారు. మరి ఇంకంతే, ఇంకా అదే చెప్తున్నారు ఇక్కడే, మరి లేదు ఇంక వస్తున్నాయి లేదు, మరి పశ్చాత్తాపం లేనే లేదు, మరి లేదు వినరు వాళ్ళు, తినరు అది అది అయిపోయింది, అది ఏమీ లేదు, ఆ వెళ్ళిపోవడం కానీ ఇంకా చెప్తున్నా నేను అసురయోనుల్లో అశుభమైన అసురయోనుల్లో నేను ఎల్లకాలం ఉండేటట్టుగా ఇప్పుడే పడేస్తానని చెప్పి అక్కడితో ఊరుకొని మళ్ళీ కిందకి పడేస్తాను అంటున్నారు. ఆసురీం యోనిమాపన్న మూఢా జన్మని జన్మని మా అప్రాప్తి కౌంతే తత్వ ఎంత అధమాగం చూసారు ఎంత శిక్ష వేస్తున్నారు. ఇందుకు నేను చెప్పవలసింది ఏంటంటే భావించడం అంటే శిక్ష అనేది మరి బాధలు అనిపిస్తున్నారు కదా. మరి అసురయోనులు అంటే ఇప్పుడు భావించడం అంటే దెబ్బ నీకు అర్థమని అనుకో. అక్కడ శిక్షణతో ఏంటంటే ఎప్పుడైతే సత్యానికి దూరం అయ్యారో వాళ్ళు బాధలు అనిపిస్తూనే ఉంటారు. ఆ బాధలు ఎంతవరకు మళ్ళీ పశ్చాత్తాపడినంత వరకు అనిపిస్తూనే ఉంటారు. ఈ పశ్చాత్తాపం అనేది ఈ జన్మలోనా వచ్చే జన్మలో కూడా కలగదు, కొన్ని వేలు లక్షల కోట్ల జన్మలకు వెళ్ళిపోతుంది. మళ్ళీ ప్రకృతి తాలూకా పరిమాణం అనుసరించి మానవ జన్మ వస్తే అప్పుడు ఆ జన్మలో కూడా ఏమైనా పశ్చాత్తాపం కొద్ది కలిగితే ఇటువైపు వస్తారు. కానీ అదే చెప్తున్నారు ఆసురం యోనిమాపన్న ముందేం చెప్పారు, ఇలాంటి నాలోప నన్ను తన దేహంలోన ఇతర దేహాల్లో ఉండే వాళ్ళని ఉండే పరమాత్మని దూషించే వాళ్ళని ఏంటంటే నేను అసురయోనుల్లోనూ అశుభమైన అసురయోనుల్లో పడేస్తాను. ఆ పడేసింది కాక అక్కడి నుంచి ఊరుకోరు, మళ్ళీ జన్మ జన్మలకి కిందకి వెళ్ళిపోయి వెళ్ళిపోతుంటారు, నన్ను పొందకే, నన్ను పొందకి వెళ్ళిపోతారు అన్నారు. అందువలన ఏంటంటే ఈ అసురయోనిల్లో పడకుండా ఉండాలన్న, నా యొక్క ద్వేష నా యొక్క కోపానికి శిక్ష పడకుండా ఉండాలంటే ఒక కారణం చెప్తున్నారు. ఏమిటి? త్రివిధం నరకం సేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధ స్థథాలోభ తస్మాదేతత్రయం సజేత్ అన్నారు. ఈ అసురులకన్నిటికీ మూల కారణం, అసురు స్వభావంకు మూల కారణం ఈ మూడు. ఏమిటది? త్రివిధం నరక సేదం ద్వారం నాశనమాత్మన, నరక ద్వారాలంటివి ఈ మూడు. ఏవి? కామ క్రోధ లోభాలు. కామం అంటే కోరిక, అది నెరవేరకపోతే క్రోధము. పరద్రవ్య అభిలాష, పరద్రవ్య ఎప్పుడు ధననే పోగొట్టుకోవాలని, ధనం పోగొట్టుకోవాలని లోభంతో ఉంటాడు. అయితే ఈ లోభం అనేది ఏంటంటే తగ్గించుకోవచ్చు, క్రోధం తగ్గించుకోవచ్చు, కామాన్ని తగ్గించుకోలేదు. ముందు అది మూల కారణం. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్వా సర్వా నశేషత అన్నారు. మనసులో నా ఈ ప్రకృతితో కూడిన ఆలోచనలు ఉన్నాయి కనుక తనకు సంకల్పాలు వచ్చి కోరికలు కలిగి అవన్నీ ఎప్పుడు కావాలనుకుంటాడు. కావాలనుకుంటా అది నెరవేరకపోతే ఇంకా కోపం వస్తుంది. ఆ కోపమే కాకుండా లోభం అంటే ఎక్కువ ధన సంపాదన చేద్దామని ఈ విధంగా ఉంటుంది. ఇవి ఈ మూడు నరక ద్వారాలు కనుక ఇవి వదిలిపెట్టాలని చెప్పి ఏతైర్ విముక్త కౌంతేయ త్రిభైర్ ద్వారం తమో ద్వారై త్రిభిన్నరహ అన్నారు. ఇవి తమోగుణ ద్వారాలు. ఇవి ఈ మూడు నుంచి తమోగుణ ద్వారాలు, ఈ కామక్రోధ లోభాలు. ఇవి విడిచిపెట్టి ఆచర్యాత్మన శ్రేయ తతోయాతి పరాంగతి అని అన్నారు. అంటే ఏంటంటే మంచి పనులు చేయటం మొదలు పెడితే ఈ మూడింటిని విడిచి అక్కడ మాత్రం చిన్న ఒక తనకి ఎటువంటి పాపాత్మకైనా సరే మళ్ళీ బాగుపడడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఇవన్నీ చేస్తూ ఒక అవకాశం ఇచ్చారు. ఏమని? ఏతేర్ విముక్త కౌంతేయ, ఏతేర్ విముక్త కౌంతేయ. ఈ మూడింటిని విడిచిపెట్టిన ఓ అర్జున, తమో ద్వారానికి ఈ మూడు గుణాలు అంటే ఈ మూడు లక్షణాలు, తమో ద్వారానికి ఉండే కామక్రోధ లోభాలు అనేది అవి వాటిలో పడకుండా ఆచర్యాత్మన శ్రేయ అంటే మంచి పనులు చేస్తే, అంటే భగవంతు సంబంధం చేస్తే తతో యాతి పరాంగతం, మళ్ళీ పరమగతి అంటే భగవంతుని చేరుకోవచ్చు అన్నారు. ఏమి మరి ఇలాంటివి చెయ్యకుండా భగవంతుని చేరాలనుకుంటే, అంటే ఇటువంటి తప్పుడు పనులు చేయకుండా భగవంతుని చేరాలనుకుంటే దానికి ఒక క్రమ పద్ధతి ఉంది. భగవంతుని చేరడానికి ఒక క్రమ పద్ధతి ఉంది. ఏంటి? యశాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారత నససిద్ధిం అవాప్నోతి నసుకుం నపరాంగతిం అని అన్నారు. యశాస్త్ర విధిముసృజ్య, శాస్త్ర విధి ఒకటి ఉన్నది. శాస్త్ర విధి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే భగవంతు చేరాలంటే మూడు కావాలి. ఏమిటవి? భక్తి కావాలి, శ్రద్ధ కావాలి, శాస్త్ర విధిని అనుసరించి చేయాలి. భగవంతు చేరడానికి ఈ మూడు అవసరం. భక్తి, శ్రద్ధ, శాస్త్ర విధి. కొంతమందికి శాస్త్ర విధి లేకుండా భక్తి శ్రద్ధలు ఉంటాయి. వాళ్ళు అలాగా రెండు ఉన్నా సరే భగవంతు చేరలేరు. అదే రేప ఇది ఇది పదిహేడొచ్చిన చెప్పబోతున్నారు. దాని పేరే శ్రద్ధాత్రయ విభోగయోగం. ఈ మూడిట్లో ఏంటంటే ఏంటి? శాస్త్ర విధి, భక్తి, శ్రద్ధ. శాస్త్ర విధి, భక్తి, శ్రద్ధ. శాస్త్ర విధి అంటారు ఏంటి? భగవంతుణ్ణి తీర్చుకునే విధానం, అంటే ధర్మానుబద్ధంగా చేయాలి. అదే ధర్మ్యం అంటుంటారు భగవద్గీతలో. ఎక్కడ ధర్మ్యం అంటారు? ధర్మ్యం అంటే అంటే భగవంతుని చేర్చుకోవడానికి విధి, అదే డ్యూటీ. మానవుడు ఎందుకు పుట్టాడంటే దానికోసమే. అటువంటి ధర్మ్యాన్ని ఆచరించాలి. అదే సనాతన ధర్మం. ఏమిటిది? తనలో ఉండే అంతరాత్మ తెలుసుకోవడం. ఏమి? ఇది శాస్త్ర విధి. శాస్త్ర విధికి ఇంకా లోతైన భావం ఏంటంటే శా అంటే శ్వాస, అస్త్రము అంటే బాణము. శ్వాసని ఉపయోగించి అస్త్రం బాణంగా ఉపయోగించి భగవంతుని తెలుసుకునే విధి, అది శాస్త్ర విధి. ఏమి? చాలా లోతైన భావాలు. అయితే వీళ్ళకి కోరికలు ఉండటం వలన ఈ శాస్త్ర విధిని విడిచిపెడతారు. ఎవరైతే శాస్త్ర మళ్ళీ అక్కడ ఏం చెప్తున్నారు? ఏడు అధ్యాయులు చెప్తున్నారు. కామై స్థై స్థై హృతజ్ఞాన ప్రపంచంతే అన్యదేవతా తం తం నియమాస్తాయ ప్రకృత్య నీతాస్వయ అన్నారు. అక్కడ ఏం చెప్తున్నారంటే తన హృదయంలో ఉండే కోరికలు ఎప్పుడైతే ఉన్నాయో ఈ కోరికల కారణం ఏమిటి? తనలో ఉండే శక్తి తగ్గిపోవడం వల్ల, ప్రపంచం మీద ప్రకృతి ఎందు మనసు ఉండడం వల్ల, దాని ఆ విషయాలు అలాగే అల్లుకోవటం వల్ల తన కోరికలు కలిగాయి. ఆ కోరికల వల్ల ఏంటి? ప్రపంచంతో అన్యదేవత ఇతర దేవతలు ఆరాధిస్తారు. తమ్ తమ్ నియమ ఆ దేవతలకు ఉండే ఆరాధన ఆ నియమాలని పట్టుకుని అలాగే ఆరాధిస్తూనే
ఉంటారు.
అది అదంతా శాస్త్రవిధే, తప్పిందే. శాస్త్రవిధి తప్పినా కోరికలతో, అందుకే చెప్తున్నాడు ఎస్ శాస్త్ర విధి ముసృతి వర్తతే కామకార్థ. అంటే ఎవరైతే శాస్త్ర విధిని విడిచిపెట్టి ప్రవర్తిస్తారో వాళ్ళు కోరికలతో ఉన్నవారే. అటువంటి వాళ్ళ గతి ఏమిటి? నాయం లోకోస్తి నపురో నసుఖం సంస్య, అది కాదు. వర్తతే కామర్థ నసుసిద్ధి మవాప్నోతి నసుఖం నపరాంగతి అన్నారు. ఏమిటి వర్తతే కామకారత నససిద్ధి మవాప్నోతి నసుఖం నపరాంగతి? సిద్ధి పొందదు భగవంతున పొందలేడు. నససిద్ధి నపరో నసుఖం, నపరో నసుఖం సంశాతనాడు. ఈ లోకంలో సుఖం కానీ పరలోకంలో కానీ సుఖం పొందడట భగవంతుని పొందలేడు. ఏమి అంటే ఏంటి? శాస్త్ర విధి నువ్వు ఎంత భక్తితో ఉండు, చూసారా ప్రపంచం అంతా భక్తితో ఉన్నట్టు కనబడుతుంది. ఏమి మళ్ళీ శ్రద్ధతో ఉన్నట్టు కనబడుతుంది, కానీ శాస్త్ర విధి ప్రకారం లేదు. చూసారా? తస్మా శాస్త్రం ప్రమాణంతో కార్యాకారి వ్యవస్థతో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తృ నిహారహసి. అందువలన ఏంటంటే నువ్వు ముందు నన్ను పొందాలంటే మొట్టమొదటి పాటించవలసిందంటే శాస్త్ర విధి, శాస్త్ర ప్రమాణం తీసుకోవాలి. శాస్త్రం అంటే ఏంటంటే వేద ప్రమాణాన్ని, వేద ప్రమాణం అంటే వేదంలో నివృత్తి మార్గం, నివృత్తి మార్గం అంటే జ్ఞాన మార్గం, జ్ఞాన మార్గం ఆచరించే వాళ్ళు శాస్త్ర విధిని పాటించినట్టు. అందువల్ల నువ్వు శాస్త్ర ప్రమాణం అనుసరించి పాటించావా, మంచిదే. అందువల్ల ప్రతి పని నువ్వు చేయాలనుకుంటే ఈ శరీరంతోన అది ముందు ఇది అవునా కాదా. తస్మా శాస్త్రం ప్రమాణంతో కార్యాకారి వ్యవస్థతో ఇది చేయాలా ఇది చేయకూడదు అని జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం, శాస్త్ర విధిని అన్నది తెలుసుకుని కర్మకర్తమే అర్హత, నువ్వు కర్మ చేయడానికి నీకు అటువంటి అర్హత ఉంది అని చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏ విధంగా వెళ్తున్నాం అని తెలుసుకోవడానికి ఈ దైవాసుర సంపద విభాగ యోగంలోన లక్షణాలన్నీ చెప్తారు. అది చెప్పిన తర్వాత శ్రద్ధాత్రేయ విభాగం ఏంటంటే ఇంకా